सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्।
అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ముండకోపనిషత్. ప్రతి వేదానికి ఒక శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠం ప్రారంభించి ఆ ఉపనిషత్తు చదవాలి. శాంతి పాఠం ఎందుకు చదవాలి అనే ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం శాస్త్రం ఏం చెప్తుందంటే, శాంతి పాఠం అనేది ఒక మంగళ ఆచరణ శ్లోకం. ఎలాగైతే మనం విఘ్నేశ్వరుడు ప్రార్థన చేస్తామో ప్రతి పనికి ముందు, అదేవిధంగా శాస్త్రం చదివేటప్పుడు అది పరిపూర్ణంగా చదవాలి. అది చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. అంతవరకు మనకు ఎటువంటి విఘ్నాలు రాకూడదు. రాకుండా ఉండాలి అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నారు. శ్రేయాంసి బహు విఘ్నాని అంటే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చాలా విఘ్నాలు వస్తాయట. ఎప్పుడైతే ఒక మంచి పని చేయాలనుకుంటామో అనేక రకమైనటువంటి అడ్డంకులు వస్తాయి మనకు. అప్పుడు ఆ మంచి పని నుంచి తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. జరగకుండా ఉండాలి అంటే మానసిక శక్తి కావాలి, శారీరక శక్తి కావాలి. ఆ శక్తిని పొందడం కోసమే ఈ యొక్క శాంతి పాఠం యొక్క అర్థం, ప్రయోజనం. శాంతి అంటే ఏమిటి? అంతా శాంతంగా ఉండడం. శరీరం శాంతంగా ఉండాలి, మనసు శాంతంగా ఉండాలి, ఇంద్రియాలు ఇవన్నీ శాంతంగా ఉండాలి. లేకపోతే ఈ శాస్త్రం చదవడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పబడింది శాస్త్రంలో. మొదటి ప్రయోజనం ఏమిటి అంటే, రాబోయేటటువంటి విఘ్నాలను తొలగించుకోవడానికి శాంతి మంత్రం. తాపత్రయ నివారణార్థం. తాపత్రయం అంటే త్రయం అంటే మూడు. తాపం అంటే ఏమిటి? ఏదైతే మనల్ని దహించేస్తుందో తాపం అంటాం చూసారా తెలుగులో కూడా. మనస్సుని శరీరాన్ని దహిస్తుంది అంటాం. ఏంటి కష్టం అన్నమాట తాపం అంటే, సహించలేకపోవడం ఏది వచ్చినా శరీరానికి, దాన్ని తాపం అంటాం. అది మూడు రకాలుగా వస్తుందిట మనిషికి. ఎలా వస్తుంది? మూడు రకాలుగా వస్తుంది. ఒకటి ఆధ్యాత్మిక తాపం, రెండు ఆది భౌతిక తాపం, మూడు అది దైవిక తాపం. ఈ మూడు తాపాలను కలిపి తాపత్రయం అన్నారు. మనకి ఇవన్నీ తెలియకపోయినా కూడా మన ఇంట్లో అంటుంటారు, ఏమిట్రా అంత తాపత్రయం నీకు అంటారా? ఆ తాపత్రయం అనేటువంటిది ఇందులో నుంచి వచ్చింది. ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి కలిగేటటువంటి తాపం, వ్యాధి రూపంగా కానీ వృద్ధాప్యం వల్ల కానీ అనేక రకాలుగా ఈ శరీరం పీడింపబడుతుంది. దాన్ని ఆధ్యాత్మిక తాపం అంటాం. సరిగ్గా ఆహారం జీర్ణం కాకపోవడం కూడా ఆధ్యాత్మిక తాపమే. సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఆధ్యాత్మిక తాపం. ఆది భౌతిక తాపం అంటే మన యొక్క పరిసరాల వల్ల వచ్చేటటువంటి తాపం. మన నైబర్స్ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, మైక్ సౌండ్ ఎక్కువగా పెడతారు, డిస్టర్బ్ చేస్తుంటారు. సరిగ్గా మనం ధ్యానం చేసే టైంకే వాళ్ళు ఏదో ఒకటి మనకి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు అంటాం, అదే ఆది భౌతిక తాపం అంటాం దాన్ని. సౌండ్ పొల్యూషన్ ఏం తాపం అది? మన శరీరానికి సంబంధించింది కాదు, భౌతికం. ఆది భౌతికం. వాటర్ కంటామినేషన్ ఏం తాపం? అది భౌతిక తాపం. ఎయిర్ పొల్యూషన్ అది భౌతిక తాపం. ఇవన్నీ డిస్టర్బెన్సే కదా మనిషికి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మన క్లాసు జరిగేంత వరకు ఎక్కువ వెహికల్స్ రాకూడదు ఇటువైపు. కరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేటప్పుడు పెద్ద సౌండ్ చేసుకుంటూ హార్న్ కొట్టుకుంటూ ఒక వెహికల్ వస్తే ఆ పాయింట్ మనం వినలేం. ఇదే ఆది భౌతిక తాపం రెండవది. మూడవది అది దైవిక తాపం అన్నారు, అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నమాట. తుఫాను, భూకంపం, పిడుగులు పడటం, మెరుపులు, పిడుగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అది దైవిక తాపం. వర్షం పడకపోవడం కూడా అది దైవిక తాపమే. ఎంత తాపాన్ని అనుభవిస్తున్నాం మద్రాసు ప్రజలు, ఇది అది దైవిక తాపం. అందుకే వాటర్ ప్రాబ్లం అండి, క్లాసుకి రావడానికి వీలు కాలేదండి అంటారు. చూసారా, ఈ ప్రార్థన చేస్తే వాటర్ సరిగ్గా మన క్లాసుకి వచ్చే టైంకే వాళ్ళు వదులుతారు. ఒక స్టూడెంట్ చెప్తుంది, సరిగ్గా క్లాసుకి వచ్చే టైంకి వాళ్ళు నీళ్ళు వదులుతారండి. ఏం చేయాలి, క్లాసుకి రావాలని ఉంటుంది. చూసారా, అది తాపమే కదా, అది దైవిక తాపం. కాబట్టి ఇటువంటి విఘ్నాలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మనకు. అటువంటి విఘ్నాలు లేకుండా ఉంటేనే నేను చదవగలుగుతాను శాస్త్రం. కాబట్టి ఈశ్వరుడా, నేను శాస్త్రం చదవాలనుకుంటున్నాను, నాకు అటువంటి విఘ్నాలు రాకుండా చెయ్యి అనేటువంటిది. తాపత్రయ నివారణార్థం శాంతి పాఠ మొదటిది. తర్వాత రెండవది ఏంటంటే, ప్రార్థన చేయడం వల్ల, ఈ శాంతి పాఠం అనే ప్రార్థన చేయడం వల్ల పుణ్యప్రాప్తి అన్నారు. మనకు పుణ్యం లభిస్తుంది. పుణ్యప్రాప్తి అంటే ఏంటి? మనం చేసే ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు చేస్తున్న కర్మలు, రేపు చేయబోయేవి, తర్వాత చేయబోయేవి, ఆ కర్మల యొక్క ఫలం ఉంటుంది కదా. ఏదైనా పాపం ఉంటే అందులో ఆ పాపం రాకుండా నన్ను రక్షిస్తుంది అన్నారు. ఆగామి పాపకర్మ ఫలం అంటకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి, అది ఒక బెనిఫిట్, ప్రయోజనం. ఆ ఆగామి పాపాన్ని పోగొడుతుందన్నమాట ప్రార్థన. తర్వాత శాంతి పాఠం ఫైనల్గా మెయిన్ ప్రయోజనం ఏమిటంటే జ్ఞాన యోగ్యత ప్రాప్త్యర్థం. ఏమిటో చదవాలని వచ్చాను, సత్సంగం అని చెప్పి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తోంది ఎంత కష్టమో అర్థం చేసుకోవడం, నాకేం యోగ్యత ఉన్నట్లుగా కనపట్టలేదు. యోగ్యత అంటే ఏమిటి? అర్హత. అర్హత ఉండాలి మనిషికి, అర్హత లేకపోతే అర్థం కాదు కదా. ఎంఏ చదవాలనుకున్న వాడికి బిఏ అర్హత ఉండాలా అక్కర్లేదా? ఎంఎస్సి చదవాలన్నవాడికి బిఎస్సి అర్హత ఉండాలి. బిఎస్సి అర్హత లేకుండా 12th స్టాండర్డ్ కూడా చదవకుండా ఎంఎస్సి క్లాసులు కూర్చుంటే ఏమర్థమవుతుంది? అంటే యోగ్యత లేదన్నమాట. యోగ్యత ఉంటే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ శాస్త్రం చదవాలనేటువంటి కోరిక ఉన్నదే కానీ నాకు అర్హత ఉన్నదో లేదో, యోగ్యత ఉన్నదో లేదో నాకు తెలియదు, ఆ యోగ్యతను పొందేటట్లుగా నన్ను దీవించవలసింది అని ఈ ప్రార్థనలో అడుగుతామన్నమాట. అది రెండవ ప్రయోజనం. పాఠ అంటే ఏమిటి? నోటితో పెద్దగా చెప్పడం, మనసులో గొణుక్కోవడం కాదు. గొణుగుతుంటారు కొంతమంది, పెద్దగా చెప్పరు. పెద్దగా చెప్పాలి. పాఠ అంటే నోటితో పెద్దగా చెప్పడం అన్నమాట, రెసిటేషన్ అంటాం దాన్ని, పాఠ అంటారు. తర్వాత ఇంకో నాలుగు విషయాలు చెప్పాలి అంటే ఆత్మకృప ఈ శాంతి పాఠం ఎందుకంటే ఆత్మకృపను పొందడానికి, గురుకృప పొందడానికి, శాస్త్రకృప పొందడానికి, ఈశ్వర కృప పొందడానికి. టు అటైన్ ఆత్మకృప, వన్స్ ఓన్ ఆత్మా షుడ్ బ్లెస్ ద పర్సన్ అని అర్థం. ఆత్మకృప అంటే ఏమిటి? శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా తోడ్పడాలి, మనిషికి సహాయపడాలి. క్లాసులో కూర్చుంటే మోకాలు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, భుజం నొప్పి, చెయ్యి నొప్పి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆత్మకృప లేదు అని అర్థం. అంటే మన శరీరం, మనస్సు మనకు సహకరించడం లేదు. అందుకని ఈ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆత్మకృప లభిస్తుంది. గురుకృప కావాలి. మన గురువు మన మీద కరుణ చూపించాలి. ఆ గురువు అనుగ్రహం లేకపోతే ఏది సంభవించదు అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో. అందుకని గురుకృప అనేటువంటిది చాలా అవసరం. ఎలా లభిస్తుందంటే శ్రోత్రియుడైనటువంటి, బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు అయి ఉండాలి. బాగా చదివిన వాళ్ళు అయి ఉండాలి. ఆ యొక్క జ్ఞానంలో తాదాత్మ్యం చెంది అదే జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళై ఉండాలి. బ్రహ్మనిష్ఠులు అంటే నిష్ఠ కలిగి ఉండాలి. అటువంటి గురువు ఉంటే అది గురుకృప ఉన్నట్టు మనకు. తర్వాత శాస్త్రకృప. శాస్త్రం కూడా మనల్ని కృపతో చూడాలి అన్నారు. శాస్త్ర మాత మనకు సరిగ్గా వినయం కానీ భక్తి కానీ లేకపోతే శాస్త్రం కూడా మనల్ని దీవించదు. అందుకని శాస్త్రం అంటే ఎంతో వినయ విధేయతలతో మనం ఆ శాస్త్రాన్ని చదవాలి. అప్పుడే మనకు శాస్త్రకృప లభిస్తుంది. శాస్త్రకృప పొందడానికి కూడా ఈ ప్రార్థన. అలాగే ఈశ్వర కృప, ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. సరిగ్గా కారులో వస్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయింది అనుకోండి, అడగాలి, నాయన ఎటువంటి ఆబ్స్టికల్స్ లేకుండా వెళ్ళాలి. అనేక రకాలు, ఒకటే రెండా, ఎన్ని చెప్పాలి అంటే ఎన్ని అడ్డంకులు మనిషికి. అందుకని ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసి ఉంటే ఇవన్నీ లభిస్తాయి. ఇవన్నీ లభించిన వ్యక్తి మాత్రమే నిరాటంకంగా, ఆటంకం లేకుండా, కరెక్ట్ వర్డ్ వచ్చింది మనసుకి, ఆటంకం అంటాం. ఆటంకం అంటే టంకం కాదు, ఆటంకం అంటే ఆబ్స్టికల్ అని అర్థం. నిరాటంకంగా అంటే ఆటంకం లేకుండా అని అర్థం. ఎప్పుడైతే ఆత్మకృప, గురుకృప, శాస్త్రకృప, ఈశ్వర కృప ఉంటుందో అప్పుడే ఒక వ్యక్తి నిరాటంకంగా, నిర్విఘ్నంగా ఆ వేదాంతాన్ని చదవగలుగుతాడు. ఒకవేళ ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా అక్కడ గురువు దొరుకుతారు వాళ్ళకి. ఏం చేస్తామని ట్రాన్స్ఫర్ ఉద్యోగం ఉందనుకోండి. అందుకని చాలామంది ప్రార్థన చేస్తారు, ట్రాన్స్ఫర్ రాకూడదు, నేను వేదాంతం చదవాలని ప్రార్థన చేయాలి, గురువు దొరకాలి కదా మరి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో వాటన్నిటికీ ప్రార్థన అవసరం. ఇప్పుడు ఆ ప్రార్థన చదువుతాం, నేను చెప్పిన తర్వాత తిరిగి చెప్పండి.
ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వమేదాహం స్వస్తి నస్తార్క్ష్యోం అరిష్టనేమిహి స్వస్తి నోం బృహస్పతిర్దధాతుం ఓం శాంతి శాంతి శాంతిః
దేవాః. శాంతి పాఠం యొక్క అర్థం చూస్తాం ఇప్పుడు. మొదటి లైన్ చూడండి, భద్రం కరుణేభి శృణుయామ దేవాహ. దేవాహ మీన్స్ ఓ దేవతలారా అని అర్థం. దేవతలారా అంటే ఒక్కొక్క అంగానికి, ఒక్కొక్క పంచభూతానికి, ఒక్కొక్క వస్తువుకు కూడా ప్రిసైడింగ్ డైటీ అంటాం, అధిష్టాన దేవత. ఆ దేవతలందరూ కూడా మనల్ని అనుగ్రహించాలి. తత్వబోధ గుర్తుంటే ఆ దేవతలారా అనగానే గుర్తొస్తుంది. చక్షుర్దేవత సూర్య, హస్తయోరింద్ర, మనస్ చంద్రమా, అట్లాగే అన్ని అంగాలకి దేవతలున్నారు. ఆ అంగాలన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి అంటే ఆ దేవతలు మనల్ని అనుగ్రహించాలి. అందుకని దేవాహ ఓ దేవతలారా అని అర్థం, అధిష్టాన దేవతలారా. కర్ణై కర్ణేభిః భద్రం శృణుయామ. కర్ణైః కర్ణేభిః అనేటువంటిది ఛాందస ప్రయోగం. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు ఆ ప్రయోగం. కర్ణైః అని ఉండాలి, అంటే చెవులతో అని అర్థం. కర్ణం అంటే చెవులు, కర్ణైః అంటే చెవులతో. వేదం కాబట్టి మనం ఏం చెప్పకూడదు, తప్పు అని చెప్పకూడదు. కర్ణేభిహి అంటే కర్ణేభిహి అంతే. సో మనం అర్థం చేసుకోవాలి, కర్ణైహి అని అర్థం చేసుకోవాలి మనం చెవులతో. చెవులతో భద్రం శృణుయామ. చెవులతో ఏం చేస్తామండి? వింటాం. ఏం వింటాం? భద్రం శృణుయామ. ఏమేమో వింటున్నాం. ఓ దేవతలారా, నా చెవులు మంచిని వినుగాక, నన్ను దీవించవలసింది. నా చెవులు మంచి విషయాన్ని వినుగాక అని నన్ను దీవించవలసింది అని. అంటే మంచి విషయాలు వినమని. ఏది మంచి విషయం? భగవద్గీత వినడమో, భగవంతుడు స్తుతి చేయడమో, మంచి శ్లోకాలు చెప్పడమో, స్తోత్రాలు చెప్పడమో, ఇదంతా కూడా భద్రం అంటే మంగళకరం అని అర్థం. మంగళకరమైనటువంటి నా చెవులు వినుగాక, మేము వినుగాక. శృణుయామ అంటే శ్రు అంటే వినుట, వినడం. శృణుయామ అంటే మేము వినేదము కాక, మీ అనుగ్రహం కావాలి మాకు. ఎందుకంటే శ్రోత్రదేవత దిగ్దేవత, దిగ్దేవత అనుగ్రహం లేకపోతే చెవు ఉంటుంది కానీ శ్రోత్ర ఇంద్రియం ఉండదు లోపల. ఎందుకు అడుగుతున్నారంటే ఈ విధంగా దాదాపు ఈ వేదాంతం క్లాసులకు వచ్చేవాళ్ళందరూ కొంచెం ఏజ్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే వస్తారు. ఆ టైంకి ఏమవుతుందంటే కొంచెం చెవులు పనిచేయడం కూడా తగ్గుతాయి సహజంగానే. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ గ్యాప్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఆ చెవులు తగ్గుతాయి, ఆ శబ్దం వినడం కూడా. ఏం చేస్తాం మరి? శాస్త్రాన్ని చదవడానికి వచ్చాను ఈ వయసులో, నాకు కొంచెం వినే శక్తిని ప్రసాదించవలసింది, కనీసం కొంతకాలమైనా అని అడగాలి కదా. అందుకని మంగళం వినేటట్లుగా నా చెవులు ఎప్పుడూ ఉండాలి, మంచి విషయాలనే వినాలి అని అర్థం. తర్వాత భద్రం యజత్రాహ ఓ దేవతలారా. యజత్రాహ అంటే యజ ప్లస్ త్ర అంటే యజత్రాహ అని అర్థం. ఎవరైతే, యజ్ అంటే పూజ చేయడం, వర్షిప్ చేయడం, త్రా అంటే రక్షించడం. పూజ చేసే వాళ్ళని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు యజత్రాహ. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని, పూజించే వాళ్ళని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు యజత్రాహ అని దేవతలు ఉన్నారు. వాళ్ళ పేరే యజత్రుడు. అందుకని మనం కూడా పూజ చేస్తే భగవంతుడి వాళ్ళు మనల్ని రక్షిస్తారు. ఓ యజత్రాహ, ఏమడుగుతున్నా? అక్షభి భద్రం పశ్చేమ. అక్షభి అంటే మా కళ్ళతో, మా కళ్ళ చేత మేము భద్రం పశ్చేమ, మంచినే మంగళాన్నే చూచెదము కాక. మంచినే చూడాలి కళ్ళతో, ఎప్పుడు మంచి విషయాన్ని చూస్తూ ఉండాలి. ఏం చేస్తామండి, టీవీ ఛానల్ పెడితే అన్ని రకాల ప్రోగ్రాములు వస్తున్నాయి అంటే ఎవరు పెట్టమన్నారు? పెట్టిన తర్వాత ఇంకా దానికే అంకితమైపోతాం. అలా చూడకుండా నా కళ్ళు మంచిని చూసేవిగానే ఉండేట్లుగా నన్ను దీవించవలసినది. అది పశ్చేమ అంటే చూచదము కాక. తర్వాత తనుభి స్థిరై అంగై తనుభి తుష్టువాంస వ్యశేమ ఆయుహో. తుష్టువాంస అంటే స్థవనం అన్నమాట. రెండు అర్థాలు చెప్తారు. తుష్టువాం వేద మంత్రాలను చెప్పడం, ఆ చాంటింగ్ చేయడం, స్తోత్రాలు చెప్పడం, భగవంతుని కీర్తిస్తాను చూసారా, దాన్ని తుష్టువాంస అంటారు. తుష్టువాంస అంటే గ్లోరిఫైయింగ్ యు అని అర్థం. స్తవనం కుర్వంత దేంతో? వేద మంత్రాలతో. ఇప్పుడు మనం చదవబోయేదేంటి, అథర్వణ వేద మంత్రాలు చదువుతున్నాం. ఈ మంత్రాలతో మనం ఆ భగవంతుణ్ణి స్తుతిస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం. కాబట్టి ఆ మంత్రాలతో స్తోత్రము చేసేదము కాక అన్నారు. తనుభి అంటే వైదిక సూక్తాన్ని తనుభి అంటారు. వైదిక సూక్తాలు ఉన్నాయి కదా, మంత్రపుష్పం ఇట్లాంటివన్నీ కూడా, రుద్రం, నమకం, చమకం, దుర్గా సూక్తం, మేధా సూక్తం, సరస్వతి సూక్తం, చాలా సూక్తాలు ఉన్నాయి కదా, ఇవన్నింటినీ వైదిక సూక్తాలు అంటారు. ఆ సూక్తాలతో చెప్పడం తనుభి అంటాను. తను అంటే వైదిక మంత్రం, తనుభి అంటే వేద మంత్రాలతో అని అర్థం. అంటే వైదిక స్క్రిప్చరల్ ప్రేయర్స్ అంటాం వైదిక మంత్రాలు. మేము వైదిక మంత్రాలతో మిమ్మలను స్తుతింతుము గాక అని అర్థం. ఎట్లా స్తుతి చేస్తామండి? స్థిరై అంగై. స్థిరై అంటే స్థిరమైనటువంటి, బలమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి. వేద మంత్రం చెప్పాలంటేనే పళ్ళను ఇంటాక్ట్గా ఉండాలి ఫస్ట్ అంగం, లేకపోతే వేద మంత్రాలు చెప్పడానికి కష్టం. ఇది సరిగ్గా ఉంటేనే వస్తాయా రావా అని డౌట్ఫుల్. అందుకని ఫాల్స్ టీత్ పెట్టుకున్నామంటే ఇంకా వేద మంత్రం చెప్పడానికి చాలా కష్టం. అందుకని అంగం స్థిరంగా ఉండాలి. చెప్పాలి అంటే కంఠం స్థిరంగా బలంగా ఉండాలి. అందుకని కొంతమంది పాట పాడుతుంటే చాలా కంగున శబ్దం వస్తుంది, చూసారా? అందుకని బ్రాహ్మణులు శబ్దం రావడానికి బాగా నెయ్యి తింటారట. నెయ్యి తీసుకుంటే ఎక్కువగా శుద్ధత వస్తుంది వాక్కులో, ఆ యొక్క కంఠధ్వని కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు నెయ్యి తింటారు. వాళ్ళు ఎంత నెయ్యి తిన్నా సన్నగానే ఉంటారు. మనం ఒక్క మిల్లి వేసుకున్నా కూడా లావు అయిపోతాం. అర్థం ఏమిటి? వాళ్ళు ఎంత తాగినా నెయ్యి గారెలే తింటారట. వాళ్ళు ఎంత తాగినా నెయ్యి, ఎంత తిన్నా కూడా వాళ్ళకి ఒళ్ళు రాదు. ఎందుకంటే ఈ మంత్రాలు చదువుతుంటే ఆ నెయ్యి అంతా కూడా కొలెస్ట్రాల్ అంతా బర్న్ అయిపోతుంది అన్నమాట. ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా బర్న్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఏమీ చెయ్యం, ఏమీ చాంట చేయం, తింటూ ఉంటాం, నెయ్యి పదార్థాలు తింటూ ఉంటాం. అందుకని మన కొలెస్ట్రాల్ ప్రాబ్లం అన్నారు. అందుకని పూర్వకాలంలో బ్రాహ్మణులు ఎంత నెయ్యి తీసుకున్నా కూడా వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఎందుకంటే ఒక మంత్రం చెప్తే ఆ మొత్తం ఫ్యాట్ దహించేస్తుంది దాన్ని. అందుకని స్థిరై అంగై బలమైనటువంటి అంగములతో మీ యొక్క స్తుతి చేస్తూ మేము వ్యషేమ ఆయుహు, ఆయుహు అంటే ఆయుష్, ఎంతకాలమైతే నాకు అలాట్ చేయబడిందో, 100 ఇయర్స్ అలాట్ చేయబడింది అనుకోండి ఒక మనిషికి, ఆ 100 ఇయర్స్ కూడా ఆనందంగా మురుకు చీడ తినేటట్లుగా ఉండాలి, ఎక్కడికైనా టక్ టక్ నాంతా నేను పని చేసుకునేటట్లు ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా అలా ఉండేటట్లుగా జీవించాలి అని అర్థం. అంతేగాని ఏదో ఉన్నాడండి ముక్కులో ట్యూబు, చేతిలో ట్యూబు, నోట్లో ట్యూబ్ పెట్టుకొని ఎందుకండి ఆ జీవితం? అందుకని ఆయుష్ ఉన్నా కూడా ఆ ఆయుష్ ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా, శక్తివంతంగా, ఆనందంగా ఉండాలి బతికినంత కాలం కూడా. అది విషేమ ఆయుహు అంటే అర్థం. విషేమ ఆయుహు యద్దేవహితం, ఏదైతే ఆ దేవుడి చేత మనకు ఇవ్వబడిందో ఆ ఆయుష్. అందుకనే పూర్వకాలంలో దీవించేటప్పుడు పూర్ణాయుష్మాన్ భవ అనేవాళ్ళు, పూర్ణాయుషు 70 ఏళ్ళు కనీసం, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అలా జీవించేటట్లుగా పూర్ణాయుషు, 100 సంవత్సరాలు దేవహితం అన్నమాట. అందుకని అల్పాయుష్కులు కాకుండా ఉండాలి, అలా దీవించాలి. ఇప్పుడు ఎలా దీవిస్తున్నారు, మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ రావాలి నీకని దీవిస్తున్నారు, కానీ మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ రావాలి, ఇంజనీరింగ్ పూర్తి కాగానే నీకు అమెరికా వెళ్ళాలి, ఇది అలా వచ్చి, ఎందుకంటే దీవించమని అడిగేవాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు, దీవించమని అడిగేవాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు, దీవించేవాళ్ళు కూడా అలాగే దీవిస్తున్నారు. వెనకటి రోజుల్లో ఇవన్నీ అడిగేవాళ్ళు కాదు, అలా దీవించేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇట్లా అడగాలి ఇవన్నీ అనేటువంటి కోరికలు ఉండేవి కాదు. నేను ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా జీవించేటట్లుగా పూర్ణాయుషుతో నన్ను దీవించమని అది అర్థం. వాళ్ళు అలా దీవించేవాళ్ళు, ఎందుకంటే ఆరోగ్యంగా, పూర్ణాయుషుగా, ఆరోగ్యంగా అంటే ఏంటి, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటే సుఖమే కదా, ఆనందమే కదా, అలా అడిగేవాళ్ళు. కాబట్టి యత్ దేవహితం, ఏదైతే దేవుడి చేత మాకు నిర్ణయింపబడిందో ఆ ఆయుష్ అంతా కూడా పూర్ణంగా మేము జీవించదం కాక అని, అంటే మధ్యలో పోకుండా, ఎందుకంటే శాస్త్రం చదువుతూ మధ్యలో కొంత చదివిన తర్వాత పోయినామంటే మనకి మోక్షం రాదు కదా, అందుకని మోక్షం వచ్చే వరకు నాకు ఈ ఆయుష్ ఉండాలి. అందుకని వేదాంత శాస్త్రానికి వస్తే ఆయుష్ ఎక్కువ అవుతుంది, ఎందుకు తెలుసు, ప్రేయర్ చేస్తాం ఫస్ట్ థింగ్, తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్, టెన్షన్ ఉండదు, ఎందుకంటే మనసు రిలాక్స్గా ఉంటుంది, క్లియర్ థింకింగ్, ఆటోమేటికలీ ప్రెషర్ రెడ్యూసెస్, బ్లడ్ ప్రెషర్. అందుకని గుడ్ హెల్త్ కావాలంటే వేదాంతం క్లాస్కి వెళ్ళాలి. ఇదేమిటండి గుడ్ హెల్త్ అంటే, జిమ్కి వెళ్ళమని చెప్తారు, యోగా చేయమని చెప్తారు, మెడిటేషన్ చేయమని చెప్తారు, మీరేమిటి వేదాంతం క్లాస్కి రమ్మని చెప్తారు అన్నారు. వాళ్ళందరూ అది చెప్తారు, కానీ అల్టిమేట్లీ ద మైండ్ ఈజ్ క్లియర్, ద ఇగ్నరెన్స్, అజ్ఞానం అనేది ప్రాబ్లం అన్నిటికీ. ఎప్పుడైతే మనిషి ఆనందంగా, సంతోషంగా ఉంటాడో జ్ఞానం ద్వారా, ఆయుష్ తానంతట అదే స్థిరపడుతుంది. చాలామందికి ప్రెషర్ తగ్గిపోతుంది, బ్లడ్ ప్రెషర్, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వేదాంత క్లాస్కి వచ్చిన తర్వాత. అట్లా చెప్తేనా వస్తారని చెప్పి వచ్చిన తర్వాత వేదాంతం చెప్తాం, తమాషాగా చెప్పట్లేదు నిజంగానే. ఓకే, ఇంద్రః వృద్ధశ్రవాః, ఇంద్ర దేవత ఎవరైతే మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారో, ఇంద్రుడు మంచి కీర్తి ప్రతిష్ట కలిగినటువంటి వాడు, వృద్ధశ్రవాః ఇంద్రః, ఎటువంటి ఇంద్రుడు, అందరు దేవతలకి అధిష్టానం కదండి ఇంద్రుడు, బలంలో కానీ, శక్తిలో కానీ, పేరు ప్రఖ్యాతుల్లో కానీ అందరికంటే గొప్పవాడు. కాబట్టి అటువంటి ఇంద్రుడు, నహ స్వస్తి దధాతు, నహ అంటే మాకు, స్వస్తి అంటే మంగళాన్ని, దధాతు ఇవ్వుగాక, అనుగ్రహించుగాక,
దధాతు. తర్వాత పూషాహ విశ్వదేవ
అంటే
సూర్యుడు.
ఎందుకు ఆయనకు పూష అని పేరు? పుషతి, పుషతి అంటే పోషించేవాడు అని అర్థం. అందుకే తెలుగులో పోషణ అని వచ్చింది చూసారా. పోషణం కరోతి ఇది పూష. ఎవరైతే మనల్ని పోషిస్తారో, ఎవరండి పోషించేది? మా అమ్మ నాన్న కదండి పోషిస్తున్నారు. మీ అమ్మ నాన్నను పోషించేది ఎవరయ్యా అంటే, వాళ్ళ అమ్మ నాన్న పోషించారండి అన్న. వీళ్ళందరినీ పోషించడానికి ఆహారం ఇదంతా ఎలా లభిస్తుంది? సూర్యభగవానుడు అని లభిస్తుంది. కాబట్టి నిజంగా పోషించేవాడు సూర్యభగవానుడే. అర్థమైందా? అందుకని ఈ సూర్యభగవానుడు మమ్మలను పుష్ణాతి, మనని మంచి ఆరోగ్యంతో ఆహారంతో మనల్ని పోషిస్తున్నాడు. అటువంటి సూర్యభగవానుడు మాకు మంగళంతో మమ్మల్ని అనుగ్రహించుగాక, శుభాన్ని కలిగించుగాక. తర్వాత తార్క్ష్యః అరిష్టనేమిః నః స్వస్తి దధాతు. తార్క్ష్యః అంటే గరుడు. గరుడు అంటే తెలుసు కదా, నారాయణ శ్రీమన్ మహా శ్రీమన్నారాయణ వాహనం, ఆయన్ని తార్క్ష్యుడు అంటాం. ఈయన కశ్యప ప్రజాపతి యొక్క కొడుకుట గరుడు, గరుత్మంతుడు. గరుత్మంతుడు కశ్యప ప్రజాపతి కొడుకు, మహాజ్ఞాని, భక్తుడు, సేవకుడు. సేవకుడు అంటే అట్లా ఉండాలిట. అటువంటి తార్క్ష్య ఆయన ఏమిటిట? అరిష్టనేమిహి, ఆయనకు బిరుదు. అరిష్టనేమిహి అంటే ఏమిటంటే, ఆయన యొక్క మూమెంట్కి, ఆయన కదలికకి ఎప్పుడు ఆటంకం ఉండదుట. ఇంకా బయలుదేరాడు అంటే వెళ్ళిపోతూనే ఉంటాడట. మన కార్లు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు, స్టార్ట్లింగ్లోనే ప్రాబ్లం. చూసారా, ఇంటెలిజెంట్. విష్ణుమూర్తి చాలా ఇంటెలిజెంట్. ఎటువంటి వెహికల్ పెట్టుకున్నాడో చూసారా? ట్రాఫిక్ జామ్ లేకుండా, రోడ్డు ప్రాబ్లం, ఎప్పుడు రిపేర్లు, ఇవన్నీ ఉండవు. అందుకని ఆయన అరిష్టం ఏమి అంటే, ఎటువంటి ఆటంకం లేకుండా చలించేటటువంటి వాడు, చలనం కలిగిన వాడు అని గరుత్మంతుడు. ఆయనకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే కష్టం కదండి. విష్ణుమూర్తి ఎక్కడెక్కడికో వెళ్ళాలి, అందరినీ రక్షించాలి, అట్లాంటి వెహికల్ పెట్టుకుంటే ప్రాబ్లమే కదా. కాబట్టి అటువంటి గరుత్మంతుడు అరిష్టనేమిహి, దట్ మీన్స్ హూస్ మూమెంట్ ఈజ్ అన్అబ్స్ట్రక్టెడ్ అన్నారు. ఎవరి మూమెంట్ అయితే అడ్డంకు లేకుండా నిరాటంకంగా సాగుతుందో, అంటే మా చదువు కూడా అట్లా నిరాటంకంగా సాగాలి. ఆయన హెల్ప్ అనమాట. అందుకని కారులో కూర్చున్నప్పుడు, మోటార్ సైకిల్ మీద కూర్చున్నప్పుడు, బస్సులో వచ్చేటప్పుడు అరిష్టనేమిహి నహ స్వస్తి దధాతు అని చెప్పాలి. లేకపోతే అక్కడ సిగ్నల్ ఇచ్చారనుకోండి, ఎవరో విఐపి వస్తున్నాడు, సిగ్నల్ ఇస్తాడు, అంతే, స్టక్, క్లాసుకి లేట్ అన్న. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే అటువంటి గరుత్మంతుడు మమ్మల్ని దీవించుగాక. తర్వాత బృహస్పతిహి నహ స్వస్తి దధాతు. బృహస్పతి అంటే వాచస్పతి. బృహస్పతి అంటే తెలివితేటలకి, బుద్ధికి అధిష్టాన దేవత బృహస్పతి. శాస్త్రం చదవాలి, ఇది అర్థం చేసుకోవాలంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి వ్యక్తి. లేచిగా నిద్రముఖంగా ఇట్లా ఉండే మనిషికి రాదు. షార్ప్ ఇంటలెక్ట్ ఉండాలి. షార్ప్ ఇంటలెక్ట్ అంటే షార్ప్ ఇంటలెక్ట్ అంతే. అటువంటి ఇంటలెక్ట్ ఉన్న వ్యక్తికే ఇది అర్థమవుతుంది. అందుకని నేను చదవబోయే శాస్త్రం చాలా గూఢమైనటువంటిది. రాజవిద్య, రాజగుహ్యం, ఇటువంటి విద్యను నేను అర్థం చేసుకోవాలంటే నాకు తీవ్రమైనటువంటి, సూక్ష్మమైనటువంటి ఆ బుద్ధి, ఏకాగ్రమైనటువంటి బుద్ధి కావాలి. ఓ బృహస్పతి, నీవు వాచస్పతి, నీవు ఈ బుద్ధికి అధిపతివి, కాబట్టి నా బుద్ధిని సూక్ష్మంగా చెయ్యి. ఆయన్ని ప్రార్థించాలి. అంత తెలియక అర్థం కాదు శాస్త్రం. ఇప్పుడు మనం చదివేదంతా పై పైనే, ఇంకా రాబోయే సబ్జెక్ట్ అంతా కూడా చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్. అది అర్థం కావాలి అంటే మన యొక్క బుద్ధి చాలా సూక్ష్మంగా ఉండాలి. అందుకని ఓ బృహస్పతి దేవత, మమ్మల్ని దీవించవలసినది. నహ స్వస్తి దదాతు, మంగళం కలుగుగాక. ఏమిటండి మంగళం? జ్ఞానమే మంగళం.
మోక్షం, జ్ఞానం కలగడమే మోక్షం, మోక్షమే మంగళం, శుభం. అజ్ఞానం దుఃఖాన్ని ఇస్తుంది, దుఃఖం అమంగళం కదా. కాబట్టి నహ దదాతు, మాకు ఇవ్వవలసినది అంటే ఏమిటి? మాకు అంటే బహువచనం. నాకు ఇవ్వవలసింది చెప్పి అడగడాలి, స్టూడెంట్ అడగడాల. స్టూడెంట్ టీచర్ అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. మాకు ఇవ్వవలసినది అంటే ఏమిటి? గురువు చెప్పాలంటే శిష్యుడికి ఉండాలి ఈ లక్షణాలన్నీ, ఇవన్నీ, ఈ బ్లెస్సింగ్ ఉండాలి. అదే శిష్యుడు వినాలి అంటే కూడా గురువుకి ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండాలి, ఇద్దరికి ఉండాలి. అందుకని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు కలిసి అంటే ఏమిటి? మీరు నేను కలిసి ఆ దేవతలను ప్రార్థిస్తున్నాం. ఏమని? నేను చెప్పే ఈ యొక్క బోధన నిరాటంకంగా జరగాలి, ఎటువంటి అడ్డంకులు లేకుండా. అదే మీరు, మేము వినేటటువంటిది నిరాటంకంగా జరగాలి, మంగళం జరగాలి, మాకు మోక్షం కావాలి, జ్ఞానం కలగాలి అనేటువంటి ప్రార్థిస్తూ శాంతి శాంతి శాంతి. ఒక శాంతి దేనికంటే? శరీరానికి, ఆధ్యాత్మిక తాపం పోవడానికి. రెండవ శాంతి ఎందుకంటే? అది భౌతిక తాపం పోవడానికి. మూడవ శాంతి ఎందుకంటే? అది దైవిక తాపం పోవడానికి. మూడు శాంతులు చెప్పాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మంగళ శ్లోకం అర్థం. ప్రతి క్లాసులో చదవాలి. దీనికి స్వరం ఉంటుంది, ఉదాత్త అనుదాత్త స్వరితం స్వరాలు ఉంటాయి, దాని ప్రకారంగా చెప్పాలి. అందుకని చదివేటప్పుడు జాగ్రత్తగా చిన్నగా స్లోగా చదవాలి. నా మొదటి మంత్రంలో చదువుతాం. బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్తాం భువనస్య గోప్తాం స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ. మొదటి అధ్యాయం మొదటి ఖండం. ప్రతి ఖండాన్ని ఇక్కడ ముండకం అంటాం. ముండకం పేరు, ఖండం అంటే ఫస్ట్ పోర్షన్ అని అర్థం. ప్రథమ ముండకం, ప్రథమ ముండకే ప్రథమ ఖండ. ఒక్కొక్క చాప్టర్ని సంస్కృతంలో ముండకం అనే పిలుస్తారు. ప్రథమ ముండకే ప్రథమ ఖండ, ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ సెక్షన్, మొదటి అధ్యాయం మొదటి భాగం. ఎన్ని లాంగ్వేజ్లు చెప్పాలి చూడండి. ఏదో ఒక లాంగ్వేజ్ అర్థమైనా కూడా పర్వాలేదు, మూడు అర్థమైతే చాలా మంచిది, కనీసం ఒకటన్నా అర్థం కావాలి కదా. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ. మొదటి లైన్లో ఇక్కడ మొదటి మూడు మంత్రాలు ఈ యొక్క అధ్యాయంలో, ఈ మొదటి భాగంలో మొదటి మూడు మంత్రాలు ఉపోద్ఘాతం అన్నమాట, ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం చెప్తున్నాయి. ఈ ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు అందులో కొంత ఫిక్షన్, కథ కల్పన కూడా ఉండొచ్చు, మన అందులో తలదూర్చకూడదు. కొంత ఫిక్షన్ ఉంటుంది, కల్పన ఉంటుంది. ఈ మూడు శ్లోక మంత్రాల్లో ఏం చెప్తుందంటే, శిష్యస్తుతి, గురుస్తుతి, విద్యాస్తుతి. శిష్యుణ్ణి గురు శిష్య పరంపర గురించి చెప్తోంది ఈ మంత్రం. ఎలా ఈ బ్రహ్మ విద్య ఆత్మ విద్య పరంపరగా వచ్చింది సృష్టి కాలం నుంచి అనే విషయాన్ని ఈ మంత్రంలో చెప్పబడుతోంది. అది మొదటి రెండు వరసల్లో కూడా బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త. ఈ రెండు వరుసలు కూడా విద్యాస్తుతిని చేస్తున్నాయి అన్నమాట. రెండు వరుసల్లో గురుస్తుతి, మూడవ లైన్లో విద్యాస్తుతి, నాలుగవ వరుసలో శిష్యస్తుతి, సో ఆత్మ విద్య మహిమ అనేటువంటిది ముఖ్య విషయం ఈ శ్లో మంత్రంలో. దీన్ని ఇంగ్లీష్లో లీనియేజ్ అంటాం, గురు శిష్య పరంపర, స్టూడెంట్ టీచర్ లీనియేజ్ ఎలా వచ్చింది అని అర్థం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే రెండు రకాలు ఉన్నారు, బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మన్. మనం చెప్పుకుంటే బ్రహ్మ అనేటువంటిది నిర్గుణ బ్రహ్మ, నపుంసకలింగం. ఈ బ్రహ్మం ఇక్కడ ఏం చెప్తున్నారంటే పుంలింగం అన్నారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ తీసుకోకూడదు, అంతా బ్రహ్మమే కదా, బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని చెప్పి ఇక్కడ బ్రహ్మ అక్కడ బ్రహ్మ అనకూడదు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖం అంటే నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మ. ఈశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి నాభిలో నుంచి పుట్టాడు బ్రహ్మ అంటాం, అది మనకు తెలుసు. అదే సింబాలిక్, అంతేగాని నిజంగానే విష్ణుమూర్తి నాభిలో నుంచి పుట్టాడు అనకూడదు. సింబాలిక్ అంటే ఏమిటి, సంకేతం అనమాట, ఒక చిహ్నంగా నాభిలో నుంచి కమలంలో నుంచి పుట్టాడు అని చెప్పి అది సింబాలిక్గా పిక్చరైజ్డ్ అది, అంతేగాని నిజంగా తీసుకోకూడదు. మొట్టమొదటగా పుట్టినవాడు ఎవరంటే బ్రహ్మ. ఎవరు సృష్టించాడు, ఈశ్వరుడు పరమాత్మ బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆయన సృష్టించి ఏం చేశాడు, నిన్ను నేను సృష్టించాను, ఇంకా మిగతా సృష్టి అంతా నువ్వు తీసుకో అని చెప్పి బ్రహ్మాజీకి చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు తలలు. నాలుగు తలలు దేనికండి, ఒక తలకే ఇంత కష్టపడుతున్నావు. ఆయనకు నాలుగు తలలు ఎందుకంటే రిప్రజెంట్స్ ఫోర్ వేదాస్. ఒక్కొక్క తల ఒక్కొక్క వేదాన్ని నిరూపిస్తుందన్నమాట. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, నాలుగు వేదాలు నాలుగు తలలు. అందుకని సృష్టి చేసేటప్పుడే, బ్రహ్మను సృష్టి చేసేటప్పుడే ఆ బ్రహ్మకి ఈ వేద విద్యను ఇచ్చాడు ఆయన ఈశ్వరుడు. వేద విద్య ఇచ్చేటప్పుడు నాలుగు తలకాయలు ఇచ్చి నాలుగు వేదాలను ఇచ్చాడు అని చెప్పి ఇది చిత్రీకరించాం అనమాట మనం. ఆ భావనని చిత్రీకరణ చేశారే కానీ ఇదన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఒక మనిషికి నాలుగు తలకాయలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ అడగకూడదు. యు హ్యావ్ టు అప్రిషియేట్ హౌ దే హ్యావ్ పిక్చరైజ్డ్ అన్నది, అది తెలుసుకోవాలి మనం. ఎంత గొప్పగా ఈ విషయాన్ని చిత్రీకరించారు వ్యాస భగవాన్. మహర్షులు ఎలా చిత్రీకరించారో చూడండి, నాలుగు వేదాలు నాలుగు తలలు. మొదట పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మ దేవానాం ప్రథమ, దేవతలందరికంటే ముందు సంభభూవ, ముందు జన్మించినవాడు అని అర్థం. దేవానాం ప్రథమ సంభభూవ. ఎవరు ఈయన, ఈ బ్రహ్మ ఎటువంటి వాడు, విశ్వస్య కర్త. ఈ సృష్టి, విశ్వం అంటే ఈ ప్రపంచం, విశ్వస్య అంటే ఈ ప్రపంచము యొక్క, కర్త అంటే సృష్టికర్త. ప్రపంచాన్ని, ఈ జీవరాశులన్నింటినీ కూడా సృష్టి చేశాడు విశ్వస్య కర్త. అంతేకాదు సృష్టి చేసిన తర్వాత మీ దావన మీరు ఉండండి అని అనకుండా భువనస్య గోప్త అన్నారు, అది ఇంపార్టెంట్. గోప్త అంటే గుప్పు అంటే రక్షించడం, ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. గోపాయతి గోప్త, ఎవరైతే రక్షిస్తాడో ఆయన్ని గోప్త అంటాం. గుప్త కాదు గోప్త. ఓకే, గోప్త రక్షకుడు అని అర్థం. రక్షకుడు ఒక ఇళ్ళ రెండు ఇళ్ళ రెండు దేశాల మూడు దేశాలండి విశ్వస్య అన్నారు. ఈ సకల బ్రహ్మాండం మొత్తానికి కూడా ఆయన రక్షకుడు అన్నారు. ఎక్కడెక్కడ ఎవరికి ఏమి కావాలో ఆ టైంకి అవన్నీ కూడా జరిగి తీరాలి వాళ్ళ వాళ్ళ కర్మ ఫలం ప్రకారం. అది విశ్వస్య భువనస్య గోప్త. భువనాలంటే ఈ భువనాలన్నీ ఉన్నాయి కూడా, 14 లోకాస్ అంటారు, 14 భువనాలు. 14 భువనాలు గుర్తున్నాయా, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతల, ఇవన్నీ. ఈ అన్ని భువనాలకు కూడా రక్షకుడు. మనం అనుకున్నాం మన వాటర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం, మన దేశంలో ప్రాబ్లం మనకు తెలుసు, కానీ ఇంకెక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయో మనకు ఎక్కడ తెలుస్తుంది? తెలుసుకుండే టైం ఎక్కడుందండి? దీంతోనే సరిపోతుంది నాకు టైం అంటాం కదా. అందుకని భువనస్య గోప్త ఏం చేశాడట అటువంటి బ్రహ్మాజీ, బ్రహ్మ సహా ఆ బ్రహ్మ బ్రహ్మ విద్యాం సర్వ విద్యాం ప్రతిష్టాం. ఆ బ్రహ్మదేవుడు సర్వ విద్యాం ప్రతిష్టాం, సర్వ విద్యలకు ప్రతిష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అన్ని విద్యలకు ఏదైతే ఉన్నదో అటువంటి బ్రహ్మ విద్యను అన్నారు. చాలా ఇంపార్టెంట్, సర్వ విద్యాం ప్రతిష్టాం, విచ్ ఈస్ ద బేసిస్ అన్నమాట. ప్రతిష్ట అంటే ఏమిటి? బేసిస్, సోర్స్, ఆధారం. అన్ని విద్యలకు ఏదైతే ఆధారమై ఉన్నదో, ఏ విద్య అయితే ఆధారమై ఉన్నదో అటువంటి బ్రహ్మ విద్యను ప్రాహ, ప్రాహ అంటే చెప్పాడు అని అర్థం. సెడ్, ఇంపార్టెడ్, ఇచ్చాడు అని అర్థం. సహా బ్రహ్మ విద్యాం సర్వ విద్యాం ప్రతిష్టాం ఎవరికి? అథర్వాయ, అథర్వ అనేటువంటి పేరు కలిగినటువంటి తన కుమారుడికి, సొంత కొడుకే. ఈ బ్రహ్మ అంటే మనం అర్థం చేసుకోవాలి, బ్రహ్మకి ఎట్లా వచ్చిందండి ఈ జ్ఞానం అంటే, మొదట పుట్టాడు కదా, ఆ పుట్టించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ, ఆయన ఆ జ్ఞానాన్ని బ్రహ్మజికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ బ్రహ్మ తన కొడుకైనటువంటి అథర్వ అనేటువంటి అతనికి ఈ యొక్క విద్యని ప్రసాదించాడు. ఎటువంటి విద్య అనేది? విద్యాస్తుతి, ఇది విద్యాస్తుతి. ఇప్పుడు బ్రహ్మ ఏమవుతారు? అప్పుడు గురువు, అథర్వ శిష్యుడు. అర్థమైందా? గురువు శిష్యుడు, విద్యాస్తుతి అన్నీ వచ్చినాయి కదా ఇందులో. కాబట్టి సర్వ విద్యా ప్రతిష్టాం అనేటువంటిది ఎందుకని అలా చెప్పబడింది అంటే, అన్ని విద్యలు కూడా ఈ బ్రహ్మ విద్యలో కల్మినేట్ అవ్వాలి. ఎలాగైతే ఇప్పుడు 10 సున్నాలు ఉన్నాయి అనుకోండి, సున్నాలు, జీరోలు, ఆ జీరోలు అన్నిటికీ ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఈ పక్కన 1 వేస్తే ఎంత వాల్యూ? అప్పా, సో మచ్ వాల్యూ ఇట్ గెట్స్. అలాగే ఈ అన్ని విద్యలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటరు, ఇవన్నీ రకరకాల విద్యలు ఉన్నారు కదా, సంగీతం, నాట్యం, జ్యోతిషం, ఇవన్నీ కూడా సున్నాలతో సమానం. బ్రహ్మ విద్య 1తో సమానం. అర్థమైందా? బ్రహ్మ విద్య ఉంటేనే వీటన్నిటికీ విలువ. ఈ విద్యలన్నీ దేనికంటే ఆ విద్యలో కలవాలి, లేకపోతే ఈ విద్యలన్నీ శూన్యం అని అది దృష్టి. ఇక్కడ బ్రహ్మ విద్యాం ప్రతిష్టాం, సర్వ విద్యాం ప్రతిష్టాం అనే దానికి అర్థం. ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ట్రైన్ వెళుతుందనుకోండి, ట్రైన్కి వెనకాల, ఇంజిన్కి వెనకాల అన్ని బోగీలు ఉంటాయి, పెట్టెలు వరుసగా, కోచ్లు ఉంటాయి కదా, అవన్నిటికీ అవన్నీ కదలాలి అంటే ఏది ఉండాలి ముఖ్యంగా? ఇంజన్ ఉండాలి. ఇంజన్ లేకుండా నేను 2 టైర్ ఏసీలో కూర్చున్నాను హాయిగా అని కూర్చోండి, ఢిల్లీ వెళ్ళాలి, తమిళనాడు ఎక్స్ప్రెస్లో కూర్చున్నారు, ఇంజన్ లేదనుకోండి ఏం చేస్తారు? 2 టైర్లో కూర్చున్నాను, 3 టైర్లో కూర్చున్నాను, ఇట్ ఈస్ వేస్ట్. అంటే ఏమిటి ప్రధానం? ఏమిటండి? ఇంజన్. అదేవిధంగా ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది మనిషికి పరమ పురుషార్థాన్ని, మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఈ యొక్క మిగతా విద్యలన్నీ కూడా, ప్రాపంచిక విద్యలన్నీ కూడా భుక్తి కోసం, ఈ యొక్క ఇంటెలిజెన్స్ని కొంచెం పెంచడం కోసమే, కానీ ఇవన్నీ కూడా మనిషికి పరిపూర్ణత్వాన్ని ఇవ్వవు. అందుకని మనం చదివే విద్యలన్నీ కూడా, మనం చదువుకున్న ఈ కాలేజీ విద్య కానీ ఏదైనా కానీ మనకు ఈ విద్యకు తోడ్పడాలి. ఇప్పుడు మీరు చదువుకున్న చదువు దీనికి ఉపయోగపడుతుంది కదా, ఇప్పుడు భాష వస్తేనే కదా మీరు వినగలుగుతున్నారు, స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదివితేనే కదా కనీసం అర్థమవుతుంది, భాష లాంగ్వేజ్ అర్థం కావాలి కదా. కాబట్టి ఏమిటి, మీరు చదువుకున్న ఆ విద్య ఈ బ్రహ్మ విద్యకి తోడ్పడుతుంది. మీరు చదువుకున్న ఆ విద్య ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ చేసో, ఉద్యోగం చేసో, ధనం సంపాదించారు, శరీరాన్ని పోషించుకుని ఆరోగ్యంగా ఉంచుకున్నారు, దేనికి? మోక్షాన్ని పొందడానికి. కాబట్టి ఆ విద్య ఉపయోగపడింది కదా, కాబట్టి ఆ విద్య దేనికి ఉపయోగపడాలి అంటే ధన సంపాదన కోసం, ఈ శరీరానికి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కోసం, కనీసమైన ఇంగిత జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం అవి అవసరం. అంతేగాని అదే పరమార్థం కాదు జీవితానికి. దాని ద్వారా ఈ బ్రహ్మ విద్యను పొందాలి, అప్పుడే దీనికి వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. మనం చేసే వృత్తికి కానీ, విద్యకి కానీ, మన ధనానికి కానీ, మనం చేసే పనికి కానీ ఒక మీనింగ్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. మీనింగ్ లేకపోతే ఏమండి, పర్పస్ లేకపోతే ఏమండి, ఏమీ లేదు. నువ్వు అతృప్తిగా ఉంటావు అంతే. యు ఆర్ ఆల్వేస్ అండర్ టెన్షన్ ఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ ఏం లేవండి, బాగానే ఉన్నాను, కానీ ఏదో ఒక కొరై, కొంచెం డిస్సాటిస్ఫైడ్, ఎక్కడో ఒక అనీజీనెస్. ఆ అనీజీనెస్ పోవడం కోసం ఈ శాస్త్రం. నీకు ధనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, అన్నీ ఇంటాక్ట్గా ఉండొచ్చు, కానీ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందని వాట్ ఈస్ ద గ్యారంటీ? కాబట్టి ఇవన్నీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అదే ఈ విద్య కనుక నేర్చుకుంటే ఇంక దానికి ఎటువంటి దుఃఖం అనేటటువంటిది కూడా రాదు దగ్గరికి. అందుకే నేను ఇంత కష్టపడటం వచ్చామండి, అందుకనే చదువుతున్నావు అన్నారు. జ్యేష్ఠపుత్రాయ అన్నారు, చూసారా, పెద్ద కొడుకు. జ్యేష్ఠపుత్రుడు అంటే పెద్ద కొడుకు అని అర్థం. ఇంకొక విషయం ఏమిటంటే, తండ్రి కొడుకుకు చెప్పేటప్పుడు సహజంగా ఒక ఉపయోగం ఉంది, బెనిఫిట్. ఎందుకంటే తండ్రి పూర్తిగా చెప్తాడు, ఎప్పుడు విద్యను దాచుకోడు. అర్థమైందా? ఏ తండ్రి కూడా కొడుకుకు చెప్పేటప్పుడు విద్యను దాచుకోడు. అందుకని అట్లాంటి చెప్పిన విద్య మనం కనుక చదివితే, అటువంటి విద్య ఇది, మనకు ప్రయోజనం, మనకు ఆ యొక్క ఫలం దొరుకుతుంది. అందుకని భోజనానికి కూర్చుండేటప్పుడు అల్లుడితో కూర్చోమన్నారట. ఎందుకు తెలుసా? అల్లుడు వస్తే ఆవిడ వంట బాగా చేస్తుంది, భార్య అన్ని రకాలు చేస్తుంది, అందుకే ఆయనతో కూర్చుంటే మనకు కూడా అన్ని లభిస్తాయి అన్నమాట. అదేవిధంగా విద్య నేర్చుకుంటే, ఏ విద్య అయితే తండ్రి ద్వారా కొడుకుకు బోధించబడిందో, పుత్రుడికి బోధించబడిందో, ఆ విద్యలో లోపాలుండవు, పరిపూర్ణమైన విద్య అది. ఎందుకంటే ఏ తండ్రి కూడా సగం సగం చెప్పడం ఉండదు, కొడుకుకి పూర్తిగా చెప్తాడు. సో ఇట్ ఈస్ రిలయబుల్, ఇట్ ఈస్ రిలయబుల్, నమ్మచ్చు ఈ విద్యని, దాంట్లో సందేహం లేదు. జ్యేష్ఠపుత్రుడైనటువంటి అధర్వుడికి చెప్పాడు తర్వాత మంత్రం. అథర్వణీయం అథర్వణి ప్రవదేత బ్రహ్మాథర్వాం తాం పురోవాచాంగిరేం బ్రహ్మవిద్యాం సా భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భారద్వాజోంగిరసే పరావరాం. ఈ రెండవ మంత్రం కూడా తర్వాత ఈ అథర్వణ బ్రహ్మాజీ జ్యేష్ఠపుత్రుడైనటువంటి అథర్వణుడు తన తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్యను ఎవరికి నేర్పాడట? బ్రహ్మ అథర్వాయ, బ్రహ్మ అథర్వుడికి ఏదైతే చెప్పాడో తాం ఆ విద్యను అంగిరే పురోవాచ, అథర్వ అంగిరాసుడికి చెప్పాడు, అంగిర్ అనేటువంటి ఆయన కొడుక్కి చెప్పాడు అని అర్థం. ఇంపార్టెడ్, బోధించాడు. అథర్వా ఉవాచ, అథర్వో అథర్వా పురోవాచాంగిరే అంటే పురా ఉవాచ అంగిరే, పురోవాచాంగిరే స్ప్లిట్ చేయాలి, పురా ఉవాచ అంగిరే. బ్రహ్మ అథర్వాం యాం ప్రవదేత అథర్వేణ, బ్రహ్మాజీ బ్రహ్మదేవుడు బ్రహ్మ అథర్వాం అథర్వునికి యాం ప్రవదేత ఏదైతే బోధించాడో, ఏవి బ్రహ్మ విద్య అయితే చెప్పాడో, ఎవరికి? అథర్వణే అథర్వణునికి ఆ విద్య. తాం అథర్వ ఏం చేశారు, పురోవాచ అంగీరే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని అంగిరుడు అనే ఆయనకి బోధించాడు. సహా ఆ అంగిరుడు ఏం చేశాడు, సహా భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ. ఆ విద్యను సత్యవాహుడు అనేటువంటి పేరు కలిగిన భారద్వాజుడికి, ఇది టైటిల్ అనమాట, సత్యవాహుడు అంటే సత్యాన్ని క్యారీ చేసేవాడు అని అర్థం. సత్యవాహుడు అంటే కొరియర్ లాగా సత్యాన్నే పలుకుతుంటాడు వాడు. సత్యవాహాయ భారద్వాజాయ, ఒక మనిషికి పేర్లు అవి రెండు. ప్రాహ బోధించాడు భారద్వాజుడు. ఏం చేశాడు, అంగిరసే పరావరాం, అంగిరసునికి బోధించాడు. బోధించకపోతే ఏమవుతుందంటే బ్రహ్మరాక్షసుడైపోతాట. అందుకని ఒక విద్య మనం నేర్చుకున్నామంటే ఆ విద్యని ఏదో రూపంలో మనం అవతల వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా గురు శిష్య పరంపర అక్కడి నుంచి, ఆది గురు ఎవరండి, పరమేశ్వరుడు, అక్కడి నుంచి ఈ విద్య వస్తుంది. తర్వాత మంత్రంలో చెప్పబోతున్నాం ఏ విద్య. పర అవర అంటే, పర అంటే గురువు, అవర అంటే శిష్యుడు. పరావరాం, గురు శిష్య పరంపర ద్వారా అని అర్థం. మిగతా వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.